రికార్డింగ్ నెంబర్ 16. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. నందగోపుని అధీనముననున్న వ్రజగ్రామ మండలమునందు బాహాటముగా తిరుగుబాటులు ప్రారంభమయ్యను. అందెవరును సువర్ణములను గాని ధేనువులను గాని సస్య సంపదను గాని సుంకముగా చెల్లించుటకు నిరాకరించిరి. కేసి నియమించిన ప్రభుత్వోద్యోగులు రాజలాంఛనములైన ప్రభుత్వ ముద్రలను ధరించి గ్రామములపై దాడి చేసిరి. దాడులకని బయలుదేరిన వారే గాని తిరిగి వచ్చిన వారు తక్కువ. అట్లని హత్యలు కూడా జరుగుటలేదు. నందుడు ఇట్లు శాసించెను. మన నాయకుడు వసుదేవుడు శాంతిప్రియుడు. అజ్ఞానులైన భరతభూమి ప్రజలను చంపుటకు అంగీకరింపడు. ప్రభుత్వాధికారులు కూడా ఈ భూమి సంతతియే కదా. సామమునకు దానమునకు లొంగిన వారెల్లా మనవారుగా ఎంచుడు. వారికి కూడా గ్రామ నిర్మాణములు చేసి సస్యమును గోవులను దానము చేసి వాస్తవ్యతను ఏర్పరచుడు. వినని వారిని భేదోపాయముతో విడగొట్టినచో చేయునది లేక లొంగుదురు. మిగిలిన వారి వీపులపై దేశద్రోహులని పచ్చ పొడిచి ఊరేగింపుడు. దానితో నిరాశ్రయులగుదురు. తప్పనిసరి అయినచో మాత్రము కొందరిని చంపవచ్చును. వారిని కూడా వికలాంగులను చేసి పోషించుట మంచి మాట. నందగోపుని ఆజ్ఞలు అక్షరములతో పాటింపబడెను. కొన్ని వందల మంది మాత్రము వికలాంగులైరి. అందుకొందరు తెలివి కలిగి తమ కుటుంబములతో నందగోపుని ఆశ్రయించిరి. మిగిలిన వారు మధురకు పోయి కేసుతో మొరపెట్టుకొనిరి. కేసు నిర్లక్ష్యము చేసెను. అతనికి వారి వలన ఏ ప్రయోజనమూ లేదు. అతడు హస్తినాపురికి రాకపోకలు చేయి సందడిలో ఉన్నాడు. వికలాంగులలో కొంతమందిని అల్పసంఖ్యాకులను వేదికలపైకెక్కించి సభలను ఏర్పాటు చేశాను. వారికి సువర్ణములను పొలములను వాగ్దానము చేసి ఆ వార్తలు ప్రచారము చేయించి హస్తినకు పంపుచుండెను. చేసిన వాగ్దానములను చెల్లింపలేదు. కొందరికి వాగ్దానములు చేసిన భూములు స్వాధీనము చేయుటకు గ్రామాధికారులు అపరిమితముగా లంచములు కోరిరి. లంచము చెల్లింపని వారి భూములను స్వాధీనము చేసుకొనిరి. ఆ వికలాంగులు దీనులై కంసునితో మొరపెట్టుకొనిరి. వారు తొలుత కేసుని ఆశ్రయించి తరువాత తన దగ్గరకు వచ్చుట గ్రహించి కంసుడు వారిని చంపించెను. అట్లు చేయట వలన నందగోపుని పక్షము వారికి బలము చేకూరునని బోధించి అక్రూరుడు వారించెను. కంసుడు వినలేదు. కంసుని అంతఃపురమంతయు యవన వేశ్యలతో నిండిపోయినది. మధురాపట్టణ వీధులయందు కూడా యవన వేశ్యలు జారినులై దాసయువతులు యథేచ్ఛముగా చిరించుచు పగటి ఎందే యువకులను చేయి పట్టుకొని లాగికొని పోవుచున్నారు. యువకులు మద్యపానోన్మత్తులై వీధుల వెంట కుక్కల వల్లే ప్రవర్తించుచున్నారు. శాశ్వత ధర్మక్షేత్రమైన భరతభూమిలో భాగమైన మధురాపట్టణ వీధులలో స్త్రీ పురుషులు మ్లేచ్చులై సిగ్గు విడిచి జంతువుల వలె నిలబడి మలమూత్ర విసర్జన చేయుచున్నారు. సంప్రదాయ పరులైన పూజ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరు బాట వెంట నడుచుచున్నను వారికి కనిపించునట్లు నిలబడి మూత్ర విసర్జన చేయుట పరిపాటి అయినది. ఈ వార్తలు విని జరాసంధుడు మండిపడెను. శ్రావణమాసారంభము నాటికి మధురారాజ్యమున పరిస్థితులు చక్కబడనిచో కంసుని చెరపట్టి సోమకుమారుని ప్రభువుగా నియమింతును అని జరాసంధుడు తన పుత్రికలైన కంసుని పట్టమహిషులకు కబురంపెను. వారు దర్పముతో కంసుని నిందించిరి. ఏకాంతముననున్నప్పుడు కంసునితో వారిట్లనిరి. నేడు మా తండ్రి యావత్ భారత భూమి ప్రభువులకు శిరోభూషణము. అతడు శత్రు భయంకరుడు. వేదధర్మ రక్షణమతని లక్ష్యము. అతడు కాలభైరవుని అవతారము. మృత్యువును జయించినవాడు. యావత్ భారతమునకు భవిష్యత్ ప్రభువు. నీవు ఘనుడవు అనుకొని మమ్ము నీకు కట్టబెట్టను. నీ రాజ్యము మ్లేచ్ఛాక్రాంతము. మా తండ్రి ఆజ్ఞలను పరిపాలింపనిచో అతడు మా మాట కూడా లెక్క చేయడు. నీవు మాతో సుఖపడదలచినచో మ్లేచ్ఛాసాంగత్యము మానుము. మేము కావలెనో యవనవేశ్యలు యవన మద్యము కావలెనో తేల్చుకొనుము. నీవు ఉగ్రసేనునకు పుట్టలేదు. ద్రమిళుడు అను దాక్షిణాత్య తాంత్రికుడు నీ తల్లిని వశీకరణము చేసి సుఖింపగా నీవు కడుపున పడితివని మా తండ్రికి చెండకౌశికుల వారు చెప్పిరి. కనుక వేదధర్మము తప్పినచో నిన్ను మేము లెక్క చేయవలసిన పని లేదు అని కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి అనువారు ఖండితముగా పలికిరి. నాటి నుండి వారు బ్రహ్మచర్య వ్రత దీక్షలో కాలభైరవుని పూజించుచు జరాదేవి మంత్రము జపించుచుండిరి. కంసునకు మతిపోయెను, ఉన్మత్తుని వలె చెరించెను, యవనవేశ్యలందరినీ సమావేశపరచి ఇట్లని శాసించెను, మీరు రేపు సూర్యోదయ కాలము నుండి మధురలో కనిపింపరాదు. నందగోపుని అధీనముననున్న వ్రజగ్రామ మండలములపై దాడి చేయుడు. అచ్చటి పురుషులను వశపరుచుకొని శృంగార వినోదములలో ముంచి తేల్చుడు. మద్యము సాధనముగా వ్రజమును వశపరచుకుని తిరిగి వచ్చి నన్ను మెప్పింపుడు. రేపు ఉదయమున మధురయందెవ్వరు కనిపించినను రాజభటులు శూలారోహణము చేసి చంపగలరు. ఈ శాసనమునకు భయపడి సగమునకు పైగా వేశ్యలు పడవలెక్కి పశ్చిమ సముద్రము మీదుగా తమ దేశములకు పోయిరి. మిగిలిన వారు వ్రజగ్రామముల మండలమున పర్యటించుచు తమ తళుకు బెళుకులను చూప ప్రయత్నించిరి. కేసి వారందరినీ సమావేశపరచి ఇట్లనెను, కంసుడు బహిష్కరించినంత మాత్రమున మించిపోయినది లేదు. కానీ వ్రజగ్రామములలో మీ పప్పులు ఉడకవు. వారందరూ గ్రామ ప్రజలు, వైశ్యులు. వారికి కామ వ్యాపారము తక్కువ. పూర్వాచారమును నమ్మిన వారు. మీరచ్చట సంగీత నాట్య నృత్య నృత్త ప్రదర్శనములు చేసుకొనుచు జీవయాత్ర సాగింపుడు. ఇంతలో మేము మీకు హస్తినలో స్థానము చూపించదము. హస్తిన మహాసముద్రము వంటిది. అది నానాజాతి సమ్మిశ్రము. అందెవ్వరెట్లు ప్రవర్తించినను పట్టించుకుని వారు లేరు. నగర విద్యాలయములలో కామశాస్త్రమునకు బహుళ ప్రచారము కలిగించుట విజ్ఞానాభివృద్ధికి ఆవశ్యకమని నమ్మువారు హస్తినలో కలరు. అట్టి విద్యాలయములు యవనులచే రహస్యముగా నడుపబడుచున్నవి కలవు. వారందరూ గాంధార యవన విద్యాలయమున శిక్షణ పొందిన యువకులు. వారి సహాయమున మీకు హస్తినలో ప్రవేశము కలిగింతును. కేసి చేసిన ఈ ఉపన్యాసమును ఆలకించి చేయున్నది లేక యవనవేశ్యలు వ్రజగ్రామములయందు నర్తన కీర్తన ప్రదర్శనములు చేయుచు పర్యటించి పొట్టపోసుకొనుచుండిరి. రాత్రులందు ప్రదర్శనములను చూచిన వ్రజగ్రామముల వారు ఆ వేశ్యల విభ్రమములకు నవ్వుకొనిరి. దేహముపై వస్త్రమున్నదో లేదో కూడా లెక్క చేయక ప్రదర్శనమును చూపించు వెకిలితనమును చూచి ఆ వైశ్యులు జాలిపడిరి. వారికి దూరము నుండి సువర్ణములను భోజన పదార్థములను విసరివైచుచుండిరి. వాస్తవ్యత కోరిన వారికి గ్రామమునకు దూరముగా ఇండ్లు కట్టించి ఇచ్చిరి. గోధుమలు, కూరలు, పాలు, పెరుగు దూరముగా నిలబడి తాకకుండా దానము చేయుచుండిరి. ఆ వేశ్యలు మిగిలిన విషయములను లెక్క చేయక సుఖజీవనమున కాసించి మధురారాజ్యమందలి యవన దాస యువకులను తెచ్చుకుని పెండ్లిండ్లు చేసుకొని స్థిరపడిరి. వారి జాతిని ఉద్ధరించుటకై హస్తినలో కేసి శ్రావణమాసారంభమున సమావేశం ఏర్పరచెను. వారు సమావేశమును నిరాకరించి వ్రజగ్రామములలో స్థిరపడిపోయిరి. కేసి గాంధారరాజు కొలువున కేగి పాశ్చాత్య వేశ్యల వాణిజ్యమునకై సహాయము కోరెను. వేశ్యలను కొనివచ్చి అమ్మిన ధనములో మూడవ వంతు సుబలునకు, మూడవ వంతు ధృతరాష్ట్రునకు మిగిలినది తనకుగా ఏర్పాటు చేసెను. గాంధార రాజ్యమున తాను యవనవేశ్యల వాణిజ్యమునకు ప్రభుత్వాధికారిగా పదవిని ఆశించెను. సుబలుడంగీకరించి ధృతరాష్ట్రునకు కబురంపెను. శకుని అడ్డుపడి కేసిని కారాబద్ధుని చేసెను. విదురుడు వృత్తాంతమెరిగి ఏకాంతమున భీష్మునితో కూడబలుకుని ధృతరాష్ట్రుని చివాట్లు పెట్టెను. కంసుడు చేసిన పనికి మధురానగరమందలి బెస్తలు కోపించిరి. నగర వీధులందు రాత్రులలో దోపిడులు ప్రారంభమయ్యను. పాంధజనులకు భద్రత లేకుండా పోయినది. బాటలలో చెరించు జనులను కొట్టి హత్యలు చేసి ధరించిన దుస్తులను కూడా అపహరింపసాగిరి. యజ్ఞములు, జపములు, తపములు, పూజలు జరుగుచున్న తావులు అపవిత్రము చేసి కొల్లగొట్టసాగిరి. రామాలయములలో అలజడులు రేగినవి. సాయంకాలములందు పురాణ ప్రవచనములు జరుగుచుండగా కలహములు రేపి రక్తపాతము చేయసాగిరి. ఆస్తిక ప్రజలలో హాహాకారములు పుట్టెను. పురప్రముఖులెల్లరూ అక్రూరుని గృహప్రాంగణమందు సమావేశమై తమ బాధలను చెప్పుకొనిరి. అక్రూరుడు వచ్చిన వారికెల్ల విందు చేసి సేద తీర్చి స్వాంతన వచనములతో ఇట్లనెను, మన భూమియందు వేదధర్మ మార్గమున జరుగు జీవనమునకు భంగము కలుగకుండుటయే మాకును సమ్మతము. ఈ భూమి గోరూపమున మన ప్రజలను పోషించుచున్నది. గోసేవ భూసేవ తప్ప సుఖజీవన మార్గములు వేరుగా లేవు. ఆస్తిక ధర్మము హింసింపబడినచో గోరూపధారిణి అయిన భూమి నారాయణునితో మొరపెట్టుకొనును. అతని సంకల్పము భూమికి దిగివచ్చి ధర్మమును శాసించును. అది నా రూపమున జరగవలసి ఉన్నది. నేను తప్పక ధర్మరక్షణము విషయమున మీకు అభయప్రదానము చేయుచున్నాను. అక్రూరుడు వెంటనే కంసునకు హితబోధ చేశాను. దేవాలయములను యజ్ఞశాలలను ప్రభుత్వమునకు అధీనము చేసినచో ధర్మరక్షణము సాగునని కంసుడు నిర్ణయించెను. అంగీకారము లేకున్నను అక్రూరుడు సమ్మతింపక తప్పలేదు. తత్ఫలితముగా అక్రూరుడు నగర రక్షణ మంత్రిగా నియమింపబడెను. దేవాలయములు యజ్ఞవాటికలు ప్రభుత్వాధికారులచే నిర్వహింపబడుట ప్రారంభమయ్యను. రామాలయములలో దర్శనము అర్చనము పూజ చేయవలెనన్నచో ప్రభుత్వమునకు సుంకముగా సువర్ణములను చెల్లింపవలెను. యజ్ఞములు చేయుటకు సంభారములెవ్వరునూ సేకరించుకొని రాదు. ప్రభుత్వాధికారులే అమ్ముదురు. వారి దగ్గరనే కొని వారి చేతనే యజ్ఞములు చేయింపవలను. దానివలన వచ్చు ఆదాయంలో మూడవ వంతు అధికారులకు మూడవ వంతు కంసునకు పోను. కొంత భాగము అక్రూరుని స్వీకరింపమని కంసుడు నిర్బంధించెను. అక్రూరుడు ఇట్లనెను, నేను పొట్టకూటికై కొలువు చేయటలేదు. నీ కోరికపై కొలువులో చేరితిని. నేనే 10 మంది చేత యజ్ఞ యాగాదికములను విధి విధానముగా చేయించగలను. నా క్షేత్రమునందలి ఆదాయమును యజ్ఞశాలలకే వినియోగింపుము అని పలికెను. కంసుడు మౌనము వహించెను. అక్రూరుడు కంసుని కొలువున చేరిన నాటి నుండి 4-5 దినములకొకమారు కారాగృహమునకు పోయి దేవకీ వసుదేవులను ఉగ్రసేనుని చూచి ధైర్యము చెప్పి వచ్చుచుండెను. కంసుడు పాపాత్ముడనియు అక్రూరుని ప్రయత్నముల వలన లాభము లేదనియు ఉగ్రసేనుడు నిస్పృహుడై పలుకుచుండెను. అతడు మరియు ఇట్లా, నేను దేవకి నీకు కూడా చెల్లలే కదా. కంసుడు ఎట్లును రాజరక్తము పంచుకొని పుట్టినవాడు కాడు. పరమ పతివ్రతయగు నా భార్యను నా పరోక్షమున ద్రమిళుడు అను దాక్షిణాత్యుడు సమ్మోహపరచెను. అతడు గంధర్వోపాసకుడు, వామాచారుడగు తాంత్రికుడు. ఒక క్షుద్ర యక్షుని ప్రయోగముచే అతడు నా భార్యను ఒక అపవిత్ర వేళ వశపరచుకొని స్పృహలేని సమయమున గర్భధారణ చేయించెను. తత్ఫలితముగానే ఈ క్షుద్రుడు సంభవించెను. వీనిని చిన్నతనముననే వధింపవలెనని అనుకుంటిని. తల్లి గర్భశోకమునకు భయపడి పాపభీతితో ఉపేక్షించి తిని గోటితో పోవు కార్యము నేడు గొడ్డళ్ళకెదురు తిరిగినది. ఇక నీ ప్రయత్నములు వ్యర్థము, మానవచ్చును. ఆ దిగివచ్చు పురాణ పురుషుని రాక సత్యమైనచో వాడే దీనిని పరిష్కారము చేయవలెను. లేదా నీవే ఆ పుణ్యము కట్టుకొనుము. నీవు నా రాజ్యమునకు వారసుడవని గౌరవము నాకు దక్కును. అక్రూరుడు, నేను రాజ్యమేలుటకు పుట్టలేదని పూజ్యపాదులు మా తండ్రి సెలవిచ్చిరి. కంసుని కొలువున కెందులు అంగీకరించి తినో నాకే తెలియదు. నరులలో పుట్టుకచే దుష్టులుండరనియు పరిస్థితులచే జనులు దుష్టత కలిగి ప్రవర్తింతురనియు నా విశ్వాసము. దాని పునాదులు ఇప్పుడు కదలుచున్నవి. సామరస్యమే నా సిద్ధాంతము. ప్రయత్నము మానను, నాకు విసుగులేదు. ఉగ్రసీనుడు, ఎట్లయినను నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భమును నీ ఒక కంట కనిపెట్టి కాపాడవలెను. మొన్న శ్రావణ శుద్ధ ఏకాదశికి ఆమెకు 11 మాసములు నిండినవి. ఆరోగ్యవతిగానే తిరుగుచున్నది. 12వ మాసమున ప్రసవించునేమో తెలియదు. రాత్రులందు సుఖనిద్ర సుఖస్వప్నములు కనుచున్నది. ఎవరో దివ్యపుణ్య స్త్రీలు స్వప్నమున వచ్చి విభూతి రక్షపెట్టి ఆకాశగంగ తీర్థమిచ్చి గగన యానమున మిన్నేటి ఇసుక తిన్నెలలో నడిచిపోచున్నారట. మేల్కాంచుసరికి నేటి ఉదయమున భ్రూమధ్యమున విభూతి అంటి ఉన్నది. వసుదేవుడు నిశ్చల సమాధిలో ఆనందముద్రయందు నిరంతరము ఉన్నట్లు అతని అర్ధనిమీలిత స్థిమిత నేత్రముల వలన స్పష్టపడుచున్నది. అతడు నిరంతరము ఊర్ధ్వదృష్టితో తూర్పు దిక్కు వాతాయనము నుండి పడుచున్న ప్రభాత కాంతుల వైపు దృష్టి ప్రసారము చేసి ఉండును. నిన్నటి ఉదయమున హిరణ్య బాహువులు ధనుర్బాణములు హిరణ్య శ్మశ్రువులు గల పురుషుడొకడు వాతాయనము నుండి ఎండ పొడగా దిగివచ్చి వసుదేవునకు ఫలపుష్పములిచ్చి వెడలినట్లు అనుభూతి కలిగినది. తిరిగి చూచుసరికి వసుదేవుని చేతిలో ఒక ఫలము కొన్ని పారిజాతములు తులసియు ఉన్నవి. పారిజాతములను దేవకి శిరస్సున దాల్చి తులసిని ఫలమును భుజించెను. అక్రూరుడు, ఇవన్నీయు వాస్తవముగా పురాణ పురుషుడు దిగివచ్చుటకు చిహ్నములు అని చెప్పలేము. భక్తి యోగమున ఒక స్థితిలో ఇట్టి అనుభూతులు కలుగుచునే ఉండును. నారాయణుడు అంతర్యామి అనియే వేదములు స్థాపించును గాని అవతారమూర్తిగా దిగివచ్చుట చెప్పబడి ఉండలేదు. మన మెరుగని అనేక విలాసములు సృష్టిలో ఉండవచ్చును, ఇదమిద్దమని నిర్ణయింపలేము. ఏది ఎటులున్నను మా చెల్లెలు దేవకి అష్టమగర్భమును గూర్చి సమస్త భారము నేను స్వీకరించుచున్నాను. నీవు దిగులొందకుము. ఆమెకి మారు గర్భశోకము లేకుండా చేయుట శ్రీమన్నారాయణుని కార్యభారముగా నేను మొక్కుచున్నాను. ఇప్పుడి దేవకీ వసుదేవులను కూడా పలుకరించి ఆశీర్వదించి పోయేదను. అక్రూరుడిట్లు పలికి ఆసనము నుండి లేచుచుండగా కన్నులు మిరుమిట్లు గొని దిక్కులన్నీ ఒక చక్రముగా తిరిగెను. శంఖధ్వానములు వినిపించెను. కంటి ఎదుట సుదర్శనాయుధ మహాజ్వాలలు గిరగిర తిరిగెను. ఆకాశము కేశబంధముగా, తారకలు కిరీట మణులుగా, సూర్యచంద్రులు కన్నులుగా, భూపరిభ్రమణము నాభిగా, పాతాళము చరణమూలముగా ఒక మహామూర్తి స్పష్టాస్పష్టముగా ఊహామాత్రముగా పొడకట్టెను. తాను వానియందున్నట్లు గోచరించెను. తాను నారాయణాంశ సంభవుడుగా మరల స్మరించి తట్టుకొని లేచి నిలబడెను. దేవకీ వసుదేవులున్న భవనమునకు అక్రూరుడు మందగమనమున నడిచివచ్చుచుండగా అతని ముందు ఆకాశమున గాలి వెలుగు ఆకారము కట్టి నడచుచున్నట్లు, లోనికి ప్రవేశించుచున్నట్లు ఊహలలో తోచెను. తన ఉపాసనా బలమున శ్రీమన్నారాయణుడు ముందు నడచుచుండెననియు దేవకీ గర్భమునకు క్షేమము తథ్యమనియు సంతోషించెను. రికార్డింగ్ నెంబర్ 16 అయిపోయింది.